శ్రీపాదరాజం శరణం ప్రపజ్యే. 2వ అధ్యాయం. సిద్ధయోగీంద్ర దర్శనం. విచిత్రపుర వృత్తాంతం. నేను మరుత్వమలైలో కలిగిన వింత అనుభవములను మనసులో మననం చేసుకుంటూ శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యనామాన్ని స్మరిస్తూ ప్రయాణం చేయసాగాను. మార్గమధ్యంలో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించాను. ఎవరినీ ఏమీ యాచించకుండగానే నాకు భోజనము సిద్ధించెడిది. ఇది ఒక అపూర్వ అనుభవము. పాండ్యదేశంలోని కదంబవనం చేరేటప్పటికీ నా శరీరంలోని బరువు క్రమక్రమముగా తగ్గుతున్నట్లు అనిపించింది. ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగిన శివలింగం ఉంది. ఈశ్వర దర్శనం అయిన తరువాత నా కాళ్లు బరువెక్కసాగాయి. నేను శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగాను. దగ్గరలో ఏదో ఆశ్రమం కనిపించింది. దానిలో శ్రీ సిద్ధేంద్రయోగి అనే మహాత్ములున్నారు. వారి పాదపద్మములకు ప్రణమిల్లిన తదుపరి నా శరీరం దూదిపింజ కంటే కూడా తేలికైంది. నేను శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం ఉంది. అయితే శరీరం యొక్క బరువు దాదాపు శూన్యం అనిపించింది. కరుణాంతరంగులైన ఆ మహాగురువులు ప్రేమతో నా శిరస్సును నిమిరి శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు. శ్రీ యోగివరేణ్యులు ఈ విధంగా సెలవిచ్చారు. నాయనా, నీవు దర్శించిన శివలింగము మహామహిమాన్వితమైనది. పూర్వం దేవేంద్రుడు అనేక మంది రాక్షసులను జయించాడు. అయితే ఒక రాక్షసుడు తప్పించుకుని పారిపోయి తపస్సు చేయసాగాడు. తపస్సులో ఉన్న రాక్షసుని నిర్దాక్షిణ్యముగా ఇంద్రుడు చంపివేశాడు. ముని హత్యాపాతకము వలన దేవేంద్రుడు కళావిహీనమైపోయాడు. తన పాప ప్రక్షాళన కోసం అనేక పుణ్యస్థల సందర్శనం చేశాడు. పాండ్యదేశంలోని ఈ కదంబవనం నందలి శివలింగం మహాశక్తివంతముగుట వలన ఇంద్రుడు కదంబవనం చేరేసరికి అతనిలో నివసిస్తున్న పాపాల సమూహము అకస్మాత్తుగా తొలగిపోవడం ఆశ్చర్యాన్ని కలుగచేసింది. ఈ క్షేత్రములో ఏదో గొప్పదనమున్నదని నలుమూలలా పరిశీలించగా శివలింగం కనిపించింది. భక్తితో అతడు అర్చించి ఆ స్వయంభూ శివలింగానికి ఆలయం నిర్మించాడు. అది దేవేంద్ర ప్రతిష్ఠితమైన శివలింగం. సమస్త పాపహరం, సర్వమంగళప్రదం. విశేష పుణ్యవంతులైన వారికి మాత్రమే ఆ శివలింగ దర్శనం సాధ్యం. అయితే శ్రీ దత్తప్రభువుల భక్తులకు అయాచితముగా ప్రయత్నము లేకుండగానే పుణ్యపురుషుల సంగమము, పుణ్యస్థల సందర్శనము కలుగుచుండును. నేను తిరిగి శ్రీ సిద్ధయోగీంద్రుల పాదపద్మములకు ప్రణమిల్లి తిని శ్రీ యోగీంద్రులు నన్ను తిరిగి శివలింగ దర్శనమునకు పొమ్మనిది. నేను తిరిగి ఆ ప్రదేశమునకు వెళ్లుసరికి అక్కడ బహుసుందరమైన శివాలయమున్నది. అది ఖచ్చితముగా నేను గతంలో దర్శించిన ఆలయము కానే కాదు. నేను అక్కడ విచారించగా అది శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల ఆలయమని, నేను ఉన్నది మధురానగరమని తెలిసినది. నేను దేవతామూర్తుల దర్శనం చేసుకుని శ్రీ సిద్ధయోగేంద్రుల ఆశ్రమం వద్దకు వెళితిని. ఆ ప్రాంతమంతయును జనసమూహములతో నిండియున్న పట్టణ ప్రాంతములుగా కనిపించినది. ఎంత వెదికినను శ్రీ యోగేంద్రుల ఆశ్రమం కనిపించలేదు. నేను శ్రీపాద శ్రీవల్లభుల దివ్యనామస్మరణ చేయుచూ నాకు తోచిన దిక్కుగా పోసాగితిని. సూర్యాస్తమయమాయను, చీకటి పడుచుండెను. నా వెనుక నుండి కాంతి ప్రసారము వచ్చుట గమనించితిని. నేను తిరిగి వెనుకకు తిరుగునప్పటికీ 3 తలలు కలిగిన పెద్ద సర్పమొకటి వచ్చుచుండెను. 3 తలలకును 3 మణులున్నవి. ఆ మణుల నుండి కాంతి ప్రసారము జరుగుచుండెను. నేను భయ విహ్వలుడనైతిని. నేను ఆగిన ఎడలా ఆ దివ్య సర్పము కూడా ఆగుచుండెను. నా గుండెల లోతు నుండి అప్రయత్నముగా శ్రీపాదుల వారి దివ్యనామము వచ్చుచుండెను. అప్రయత్నముగానే నా నోటి నుండి శ్రీపాదుల వారి దివ్యనామము ఉచ్చరింపబడుచుండెను. నేను ఎట్టకేలకు శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమము చేరితిని. ఆ దివ్య సర్పము, దాని కాంతి అదృశ్యమాయను. శ్రీ సిద్ధయోగీంద్రులు నన్ను అత్యంత కరుణతో ఆదరించిరి. వేడివేడి వేయించిన శనగలను అరటి ఆకులో నాకు ప్రసాదముగా ఇచ్చిరి. నేను కడుపారా భుజించి తిని నేను భోజనము చేయుచున్నను గుండెదడ తగ్గలేదు. శ్రీ సిద్ధయోగీంద్రులు ప్రేమతో నా కుడి రొమ్మును నిమిరిరి, తదుపరి ఎడమ రొమ్మును నిమిరిరి. ఆ తరువాత తమ దివ్యహస్తముతో నా శిరస్సును స్పృశించిరి. నేను గుండెదడ తగ్గుట గమనించితిని. నా ఊపిరితిత్తుల నుండి ఏదో దుష్టవాయువులు బయల్వెడలుచున్నట్లు అనిపించినది. నా మనస్సునందు నిండియున్న చెడ్డ ఊహలు, దుష్ట సంకల్పములు బయటకు పోవుచున్నట్లు అనిపించింది. నా శరీరమునందంతటను ఉష్ణము హెచ్చి శరీరమంతయును మత్తులో నిండినట్లుండెను. శ్రీదత్తుని మహిమ, శ్రీపాదుని అనుగ్రహము సంపాదించుటకు వలయు యోగ్యతలు. శ్రీ సిద్ధయోగీంద్రులు ఈ విధముగా సెలవిచ్చిరి: నీవు మొట్టమొదట దర్శించిన శివలింగము, తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరువేరు కాదు. నీకు ఈ రకమైన అనుభవం ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారు ఆజ్ఞ కనుక ప్రసాదించడమైనది. కాలమును వెనుకకు తిప్పి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన మూర్తిని, అప్పుడు ఉన్న యథార్థములైన పరిసరములను నీకు చూపించడమైనది. నీవు దర్శించు సృష్టిని సృష్టి అని భావించుటయే మాయ. అంతయునూ చైతన్య స్వరూపము. శ్రీదత్త ప్రభువుల సంకల్పము వలన భవిష్యత్తు వర్తమానముగా మారవచ్చును, వర్తమానము భూతకాలముగా మారవచ్చును, భూతకాలము వర్తమానముగా రూపుదిద్దుకొనవచ్చును. శ్రీ దత్త ప్రభువుల చైతన్యము నిత్య వర్తమానము. గతములో జరిగినది, ప్రస్తుతము జరుగుచున్నది, భవిష్యత్తులో జరగబోవున్నది అంతయును వారి సంకల్పముననుసరించి ఉండును. ఒక విషయము జరుగుటకు కాని, జరగకుండా ఉండుటకు కాని, వేరొక వినూత్న పద్ధతిలో జరుగుటకు కాని శ్రీ దత్తప్రభువు యొక్క సంకల్పమే ప్రధానము. ఏ మహాసంకల్పములో సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో ఆ మహాసంకల్పము యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయులు. వారే ప్రస్తుతము శరీరధారి అయి శ్రీపాద శ్రీవల్లభులుగా ఈ భూమండలమున అవతరించిది. శ్రీ పీఠికాపుర వాస్తవ్యులు వారిని సరిగా గుర్తించలేదు. గురుతత్వమును గ్రహించటలో వారు విఫలులైరి. కురువపురమునందలి మత్స్యకారుల వంటి అల్పజ్ఞులు బ్రహ్మజ్ఞానమును పొందిరి. వారి కరుణను పొందుటకు మనలోని అహంకారము నశించవలెను, అన్ని రకముల మదములను క్షీణించవలెను. అప్పుడే వారి శక్తి అనుగ్రహము యథార్థ స్థితి అవగతమగును. దేవేంద్ర ప్రతిష్ఠితమైన ఆ శివలింగమును ధనంజయుడను వ్యాపారి గమనించెను. అది ఆ రాజ్యమునేలు కులశేఖర పాండ్యులకు విన్నవించెను. శివాజ్ఞానుసారముగా కులశేఖర పాండ్యుడు దానిని అభివృద్ధిపరచి అక్కడ నగరముని నిర్మించి మధురానగరమని నామకరణం చేశెను. వాని కుమారుడైన మలయధ్వజ పాండ్యుడు సంతాన ప్రాప్తికై పుత్రకామేష్టి చేయగా ఆ యజ్ఞకుండము నుండి అయోనిజగా మూడేళ్ల పసిబాలిక ఆవిర్భవించెను. ఆమెయే మీనాక్షీదేవి. ఆమె సుందరేశ్వరుని వివాహమాడెను. శివ జటాజూటము నుండి ఆవిర్భవించిన వేగవతీ నది ఈ మధురానగరమును మరింత పవిత్రపరచుచున్నది. మహావిష్ణువు స్వయముగా కన్యాదానము చేసి మహావైభవోపేతముగా మీనాక్షీ సుందరేశ్వరుల దివ్య కళ్యాణము జరిపించెను. నాయనా శంకరభట్టు, నీపై శ్రీవల్లభుల అపార కృపా విశేషముండుట చేతను ఇచ్చటకు రాగలిగితివి అని సెలవిచ్చెను. నేను నా యొక్క అదృష్ట విశేషమునకు ఆశ్చర్యపడుచు శ్రీవల్లభుల దివ్య శ్రీచరణములను వదలకూడదనియు, ఎప్పుడూ కురువపురమునకు చేరుదునా అనియు మనస్సులో తహతహను కలిగియుంటిని. శ్రీ సిద్ధయోగీంద్రులు ఈ విధముగా సెలవిచ్చిరి: నాయనా, సృష్టి ఎందలి ప్రతి వస్తువు నుండియో ప్రకంపనలు కలుగుచుండును. ఎంతో వైవిధ్యమున్న ఈ ప్రకంపనముల వలన ఇతర వస్తువులతో ఆకర్షణ వికర్షణలు కలుగుచుండును. పుణ్యకర్మముల వలన పుణ్యరూపమైన ప్రకంపనలు స్థూల సూక్ష్మ కారణ శరీరములందు కలుగుచుండును. పాపకర్మముల వలన పాపరూపమైన ప్రకంపనలు కలుగుచుండును. పుణ్య విశేషముల వలన పుణ్యపురుషులతో సమాగమము, పుణ్యస్థలముల దర్శనము, పుణ్యకర్మములయందు అనురక్తి కలిగి పుణ్యము వృద్ధి చెందుచుండును. పుణ్యము వృద్ధి నుండి పాపము క్షీణించినగాని శ్రీ దత్తప్రభువునందు నిశ్చల భక్తి కుదరదు. కాలకర్మ కారణవశమున రకరకములైన సంఘటనలు జరుగుచుండును. ధనంజయుడను ఆ వ్యాపారి ఇంద్ర ప్రతిష్ఠితమైన ఆ శివలింగమును గూర్చి వర్తమానమును కులశేఖర పాండ్యులకు తెలియజేయుట చేత మహాపుణ్యమును చెందెను. ఆ పుణ్య ప్రభావము వలన ఆంధ్రదేశమునందు బృహత్శిలానగరమునకు రాజైన కుసుమశ్రేష్ఠిగా జన్మించి సాక్షాత్తు జగన్మాతను బిడ్డగా పొందెను. నందీశ్వరుని అంశతో అంబిక యొక్క సోదరునిగా విరూపాక్షుడు కుసుమశ్రేష్ఠి దంపతులకు జన్మించెను. శ్రీ దత్తప్రభువులు తమలోని ఒక అంశను విరూపాక్షునిలో నిక్షిప్తపరచిరి. బృహత్ శిలానగరమందు జన్మించిన అంబిక గతములో తాను ఇచ్చిన వాగ్దానమునుసరించి వాసవిగా పేరు పొందెను. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి సాక్షాత్తు అంబికయనియు త్రిమూర్త్యాత్మిక దత్తాత్రేయ స్వరూపులైన శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడనియో కేవలము జ్ఞానులు మాత్రమే తెలుసుకొనగలరు. శ్రావణ శుద్ధ పూర్ణిమా దినమున అంబిక శ్రీపాద శ్రీవల్లభులకు రక్షాబంధనము కావించును. ఇది దైవ రహస్యము. సామాన్య నరులకు తెలియ చెప్పకూడనిది అయినను శ్రీవల్లభుల ఆజ్ఞ చొప్పున నీకు తెలియజేసి తిని. ఆ రోజున అంబిక యొక్క ఆలయములందు కాని దత్తక్షేత్రములందు కాని ఆ అర్చామూర్తులను ఎవరు దర్శించినను విశేష పుణ్యఫలములను పొందుదురు. శివకేశవులకు అభేదము. వారిని భేద దృష్టిలో ఎవరు చూచినను విశేష పాప ఫలితమును పొందిదరు. ఏకాదశి నాడు సమస్త విధములైన పాపములు అన్నమును ఆశ్రయించి యుండును. ఆ రోజున ఉపవశించి ద్వాదశి నాడు యోగ్యుడైన బ్రాహ్మణునకు అన్నము పెట్టిన మహాఫలము సిద్ధించును. అయితే ద్వాదశి నాడు అన్నదాత తను ఉపవశించి అన్నము పెట్టిన ఉత్తమ ఫలమును పొందును. పుణ్య సంపాదనతో పాటు అతని పాపము కూడా నశించును. ఏకాదశి నాడు ఉపవశించి ద్వాదశి నాడు యోగ్యుడైన బ్రాహ్మణునకు అన్నము పెట్టి తను కూడా భుజించిన మధ్యమ ఫలమును పొందును. అతనికి పుణ్యము లభించునే కాని పాపము నశించదు. ఏకాదశి నాడు ఉపవశించి ద్వాదశి నాడు సద్బ్రాహ్మణునకు అన్నము పెట్టక తను మాత్రమే భోజనము చేసిన అల్ప ఫలమును పొందును. అతనికి అల్ప పుణ్యము మాత్రమే లభించును, పాపము నశించదు. నా యొక్క పుణ్యఫల విశేషము ఏమని వర్ణించగలను? నేను శ్రీ సిద్ధయోగేంద్రులను ఈ విధముగా ప్రశ్నించితిని. మహాప్రభు, శ్రీ అంబిక వాసవీనామమును ఎందులకు ధరించవలసి వచ్చెను? ఎవరికి ఇచ్చిన వాగ్దానముననుసరించి ఈ విధముగా వాసవి కన్యకా పరమేశ్వరీదేవి అయ్యను? నా ఎందు కృప వహించి తెలుపవలసినదని ప్రార్థించితిని. అందులకు శ్రీ సిద్ధయోగీంద్రులు మందహాసము చేసిరి. నాయనా, నీకు పవిత్రమైన జ్ఞాన సంబంధమైన వాక్కులను వినుటయందు మిక్కుటమైన ఆసక్తి కలదని గ్రహించితిని. దైవరహస్యములను జిజ్ఞాసువులకు, అర్హులకు, యోగ్యులైన వారలకు మాత్రమే చెప్పవలనని ఆంక్షయున్నది. అయోగ్యులకు, తర్క వితర్కములు చేయువారలకు, నాస్తికులకు చెప్పరాదు. దైవరహస్యములను, దైవలీలలను నిందించుట పాపహేతువగును. శ్రీమన్నారాయణునకు ఉపేంద్రుడను పేరు కూడా కలదు. ఒక పర్యాయము ఇంద్రుడు శ్రీమన్నారాయణుని, స్వామి, ఉపేంద్రనామధేయమును వహించుట వలన మీరు నాకు సోదరులైరి, అంబిక కూడా నాకు సోదరి కావలెను కదా, నా నామధేయమును స్ఫురణకు తెచ్చు రీతిగా ఆమెకు కూడా నామధేయము ఉండవలెను కదా అని ప్రశ్నించెను. దానికి శ్రీమన్నారాయణుడు మందహాసము చేసి, అవును, నీ యొక్క వాదన తర్క సంగతముగానే ఉన్నది. ఆ విషయము అంబికనే ప్రశ్నింపుమనెను. కాలము గడుచుచుండెను, దానవులను హతమార్చి దేవతలు గర్వోన్మత్తులైరి, వారికి గర్వభంగము కలుగు సమయము ఆసన్నమాయెను. దైవము యక్షస్వరూపము పొందెను. దానిని సమీపించిన వాయువుతో ఆ యక్షస్వరూపము ఒక తృణమును అచ్చట వైచి దానిని కదుల్పుమనెను. వాయువు అశక్తుడాయెను, అగ్ని దహింపజాలడాయెను. ఈ విధముగా దేవతాగణములు పరాభవించబడెను. దేవేంద్రుడు మాత్రము అది యక్షస్వరూపము కాదనియో పరతత్వమనియో గ్రహించెను. పరతత్వముని ఇతడు గుర్తించుట చేత శ్రేష్ఠుడాయెను. అందువలన ఇంద్రనామమును పొందెను. ఆ పరతత్వము అంబికారూపమును ధరించెను. ఇంద్రుడు అనేక విధములైన స్తోత్రములను చేసెను. అందులకు సంతసించిన అంబిక కలికాలమున బృహత్ శిలానగరమునందు అవతారమును ధరించదననియు వాసవి నామమును పురణకు తెచ్చు రీతి వాసవీనామమున వ్యవహరించబడిదననియో వరమిచ్చెను. ఆ వరప్రభావముననే ఆమె వాసవీ కన్యకా పరమేశ్వరిగా అవతరించెను. నాయనా, ప్రతి చిన్న ఘటనము కాలకర్మ కారణవశమున జరుగుచుండును. దైవలీలలు అనూహ్యములు, అచింత్యములు. శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడుగా దేవకీ వసుదేవులకు జన్మించుటకు ముందు అంబిక యోగమాయగా అవతరించినది. కంసుడు చంపబోగా ఆకాశమునందు దివ్య దేహాకృతిని ధరించినది. శ్రీకృష్ణావతారమునందు మేనమామల వాత్సల్య భక్తిని పొందని ప్రభువు శ్రీపాద శ్రీవల్లభావతారమున వాటిని పొందును. ఎవరైతే శ్రీవల్లభుని తమ బిడ్డగా భావించి ఆరాధించెదరో వారి గృహములందు శ్రీవల్లభుడు అదృశ్య రూపమున పసిబిడ్డవలే సంచరించుచుండును. ఎవరైతే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవిని తమ బిడ్డగా భావించి వాత్సల్య భక్తితో ఆరాధించెదరో వారి ఇంట ఆమె దివ్య శిశువుగా అదృశ్య రూపముగా తిరుగాడుచుండును. పవిత్ర హృదయములైన సాధకులకు ఆమె కాలి అందియల ఘల్లు ఘల్లుమను శబ్దము సుశ్రావ్యముగా వినబడును. ఇది కలియుగమునందు పరమసత్యము, సందేహము వలదు. ఇక నీవు విశ్రమింపు, సదా శ్రీపాద శ్రీవల్లభుల స్మరణను గావించుకొను. అనేక జన్మల నుండి కూడబెట్టుకున్న పాప సముదాయమంతయును భస్మీపటలము కావింపబడును అని ఆశీర్వదించను. నేను కూడా అలసియుండుటచే గాఢముగా నిద్రపోయితిని. ఉదయము మేల్కొనగనే సంభ్రమాశ్చర్యములకు లోనైతిని. నేను ఒక ఎత్తైన గుట్ట మీద గల రావి చెట్టు మూలమున ఉంటిని. చుట్టుపక్కల జనసంచారము లేదు. రాత్రి అందు నేను శ్రీ సిద్ధయోగేంద్రుల ఆశ్రమంలో ఉన్నదంతైనూ భ్రమమాత్రమేనా అని మనసును సందేహం పొడగట్టెను. శ్రీ సిద్ధయోగేంద్రులు మాయావియా, దక్షుడా, మాంత్రికుడా అని అనుమానములు కలుగసాగెను. శ్రీ సిద్ధయోగేంద్రులు శ్రీ దత్తప్రభువు గురించి చెప్పిన వాక్కులు నా కన్నపుటములందు మారుమ్రోగసాగెను. నన్ను ఇటువంటి సంకట పరిస్థితిలో ఉంచినందుకు శ్రీపాద శ్రీవల్లభులకు ఏమి ప్రయోజనము అని కూడా తలచితిని. మనస్సులో రకరకముల సంకల్ప వికల్పములు కలుగుచుండెను. నా మూటాముల్లే సర్దుకుని తిరిగి ప్రయాణము సాగించితిని. ఉదయము నుండి మధ్యాహ్నము వరకు ప్రయాణము సాగినది. అచ్చట చిన్న చిన్న ఇండ్లు గల పల్లెను చూచితిని. నాకు ఆకలి బాధ ఎక్కువవసాగిను. నేను బ్రాహ్మణుడను, బ్రాహ్మణుల ఇంట తప్ప వేరొక చోట భుజింపజాలను. సంభారములెవరైనా సమకూర్చిన ఎడల స్వయంపాకమును చేసుకుని భుజించెదను. పల్లె ప్రజలు ఎవరునూ బ్రాహ్మణులు కారు. వారి పల్లెలో బ్రాహ్మణులెవరైనా ఉన్నారేమో అని సందేహము కలిగి ఆ పల్లె ప్రజలను ప్రశ్నించితిని. వారిలో ఒక పెద్ద, అయ్యా, మేము కొండజాతి ప్రజలము. నేను ఈ గూడెమునకు పెద్దను. మా పల్లెలో బ్రాహ్మణులు ఎవరునూ లేరు. మీకు అభ్యంతరము లేని ఎడల మా నుండి పండ్లు, పుట్టతేనె స్వీకరించవలసినదని చెప్పెను. మార్గమధ్యే శూద్ర వదాంచరేత్ అని ఉన్నది గనుక మార్గమధ్యమును ఎవరేమి పెట్టిననూ తప్పు కాదని తలచితిని. వారు కొండ కోనలలోనే లభ్యముగు పండ్లు, పుట్టతేనే తెచ్చి నా ఎదుట పెట్టిరి. నేను తినబోగునంతలో ఎక్కడి నుండియో ఒక కాకి వచ్చి నా తలపై పొడవసాగెను. దానిని తోలివేయుటకు నేను ప్రయత్నించి విఫలుడనైతిని. ఇంతలో మరికొన్ని కాకులు వచ్చి నా శరీరమును తమ ఇష్టం వచ్చిన చోట్ల పొడవసాగినవి. నేను భయ విహ్వలుడనై పరిగెత్తసాగితిని. అవి నన్ను వెంబడించుచునేయుండినవి. ఆ పల్లె ప్రజలలో ఎవరూ నాకు సహాయము చేయువారు లేకపోయిరి. నాతో గతములో మాట్లాడిన పల్లె పెద్ద ఇట్లనెను, ఆహా, ఏమి విడ్డూరము! మా ప్రాంతమునందలి కాకులు ఎవరికి నీ హాని చేయవు. నీకు హాని చేయుటకు ఇంత ఉగ్రరూపమున ఉన్నందులకు మాకెంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీవు ఎవరైనా సిద్ధపురుషుని నిందించుటయో అవమానించుటయో చేసియున్నావు. వారి శాప ఫలితముగా ఇటువంటి శిక్షను పొందుచున్నావు. మేము అడ్డుకొన్న ఎడల ఋషీశ్వరుల ఆగ్రహమునకు గురి కావలసి వచ్చును. అందుచేత దైవలీలల ఘటనాక్రమమును మార్చుటకు ప్రయత్నించము, అన్యథా భావించవలదు అని మిన్నకుండెను. నాకు సమకూర్చబడిన పండ్లు, పుట్టతేనె నేను స్వీకరించలేకపోతిని. నా శరీరమంతయును రక్తసిక్తమయ్యెను. నేను పరుగుపెట్టుచున్నను, కాకులు నన్ను వెంటాడి మరీ హింసించినవి. నా దుర్దశకు ఎంతగానో చింతించితిని. నేను శ్రీ సిద్ధయోగీంద్రులను శంకించినందులకు వారు నన్ను శపించిరా, శ్రీపాదవల్లభుల దర్శనప్రాప్తి కలుగునని వారు ఆశీర్వదించితిరి కదా. గత జన్మములలోని పాపములన్నీను క్షీణించినగాని శ్రీ దత్తప్రభు దర్శనము కాదు. నేను ఎన్ని పాపకర్మలను మూటగట్టుకుని వచ్చి తినో కదా. ఇవి అన్నీయును నచింపవలెనన్న ఇటువంటి శిక్షలు ఎన్ని అనుభవించవలసి వచ్చునో కదా. ఆహా, శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునన్న ఆశీర్వాదములో ఇన్ని సంకటములు, ఉపద్రవములు ఇమిడి ఉన్నవా? హా దైవమా, నన్నింకనూ ఎన్ని శిక్షలకు గురిచేయదలిచితివో కదా. నన్ను కాపాడువారెవ్వరు? శ్రీపాద శ్రీవల్లభ, శరణు శరణు అని తలచుచూ నెమ్మదిగా అడుగులు వేసుకునుచూ ఒక మేడి చెట్టు మొదలుకు చేరుకొంటిని. శ్రీదత్త ప్రభువుల నివాస స్థానమైన ఈ మేడి చెట్టు నన్ను రక్షించునని తలచితిని. కాని శ్రీ దత్తలీల దానికి విరుద్ధముగా ఉన్నది. నా శరీరము నుండి ఇది వరకెన్నడునూ లేని ఒకానొక వాసన బయలువెడలుచుండెను. ఈ వాసన చేత ఆకర్షించబడియో లేక విధి వైపరీత్యమో నాకు తెలియదు కాని పెద్ద పెద్ద విషసర్పములు ఒకదాని తరువాత ఒకటి నా వద్దకు పరుగు పరుగున వచ్చి నన్ను కరచి వెళ్లిపోవుచుండెను. ఇది వరకు కాకుల వలన బాధలను పొంది తిని ఇప్పుడు విషసర్పములు కరచుట వలన శరీరము విషపూరితమగుచుండెను. నోటి నుండి నురుగులు వచ్చుచుండెను. గుండెయందు బలము తగ్గుచుండెను. ఏ క్షణములోనైనను నేను మరణించుట ఖాయమని తలంచితిని. సాయంకాలమగుచుండెను. రజకులు కొందరు ఆ మార్గమున వెళ్లుచుండిరి. బట్టలను ఉతికి ఆరవేచి ఆరిన బట్టలను మూటలుగా కట్టి గాడిదల మీద పెట్టుకుని వెళ్లుచుండిరి. వారు నా దురవస్థను గమనించి నేను బ్రాహ్మణుడను గనుక ముట్టుకొనవచ్చునా లేదా అని కొంతసేపు తటపటాయించిది. ఆలస్యము చేసిన ఎడల ప్రాణములకు ముప్పు రావచ్చును గనుక ప్రాణములను కాపాడుటే ముఖ్య కర్తవ్యమని భావించి ఒక గార్ధభముపై నన్ను కూర్చుండబెట్టుకుని వారి గ్రామమునకు తీసుకొనిపోయిరి. నాకు ఈ రోజంతయును చాలా విషమ సంఘటనలు జరుగుచుండెను. నన్ను ఆ రజకులు చర్మకారులు నివసించు ప్రాంతమునకు తీసుకొనిపోయిరి. ఆ చర్మకారులలో ఒకనికి విష సంబంధ వైద్యము తెలిసి ఉండెను. దుర్గంధభరితమైన ఆ ప్రాంగణములో నన్నొక నులక మంచము పైన నుంచిది. చర్మకార వైద్యుడు కొన్ని అడవి మూలికల రసము తీసి నా చేత తాగించెను. పాములు కరిచిన చోట్ల కొన్ని ఆకులను కట్టెను. రావి చెట్టు యొక్క లేత ఆకులను కోసెను. ఆ ఆకుల నుండి రసము పాలవలే ద్రవించుచుండెను. ఆ ఆకుల కాడలను రెండు చెవులలోనూ పెట్టెను. నాకు విపరీతమైన బాధ కలుగసాగెను. నేను లేచి పారిపోవుటకు ప్రయత్నించితిని. ఇద్దరు బలిష్ఠులైన మనుష్యులు నన్ను పట్టుకుని ఉండిరి. నేను నిస్సహాయముగా ఉంటిని. ఆ వైద్యుడు తన సహాయకులతో ఇట్లనెను, విషము రావి ఆకులలోనికి చేరును. ఆ తరువాత విషపూరితమైన ఈ ఆకులను దగ్ధము చేయవలెను. విషము రావి ఆకులలోనికి ఎంత ఎక్కుచున్నా ఇతడు అంత గట్టిగా రోధించును. ఇతనిని గట్టిగా పట్టుకొనుడు. కొంతసేపటికి విషము విరిగినది. నేను స్వస్థుడనైనాను. ఆ రాత్రి అంతయును నేను చర్మకారుని ఇంటిలోననే ఉంటిని. చర్మకారుడు రాత్రి సంకీర్తనము చేయుచుండెను. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర అని సంకీర్తనము చేయుచుండెను. నేను మంచము మీద పండుకొని ఉన్నాను. అత్యంత శ్రావ్యమైన ఈ నామమును వినున్నప్పుడు నా హృదయం ఉప్పొంగెను. ఆత్మ సంబంధము చేత ఈ చర్మకారుడు నాకు గురుబంధువగుట అతని యందు ప్రేమ ఉప్పొంగసాగెను. మరుక్షణములోనే నేను ఉత్తమ కులమైన బ్రాహ్మణ వంశమందు జన్మించిన వాడిననియో అతడు అంత్యకులజుడైన చర్మకారుడనియో బాధ కలుగజొచ్చెను. శంకరభట్టుకు చర్మకారుని ఉపదేశము. సంకీర్తనానంతరము అతడు నా వద్దకు చేరెను. అతని కన్నులలో కరుణారసము పొంగి పొరలుచుండెను. అతని నేత్రద్వయము ఆత్మానుభూతిని సూచించునట్లుండెను. ఇతడు యోగి కానీ కాడుకదా అని మనమున సందేహము పొడసూపెను. అతడు నా వైపు చూచి ఇటుల చెప్పసాగెను, అయ్యా, నా పేరు వల్లభదాసు. నేను చర్మకారుడనే అంత్యజుడనే సందేహము లేదు. అయితే నేను మీకు కొన్ని సంగతులను చెప్పదలిచినాను. మీరు శ్రీపాద శ్రీవల్లభ దర్శనమునకు వెళ్ళుచున్నారని నాకు తెలియను. మీరు కాకుల చేతను సర్పముల చేతను ఎందులకు బాధపడినారో కూడా తెలియను. మీ పేరు శంకరభట్టు అని కూడా తెలియను అనెను. నేను దిగ్భ్రాంతికి లోనైతిని. బహుశా ఇతడు కొంత జ్యోతిష విద్యలో పరిశ్రమ చేసి పాండిత్యమును సంపాదించననుకొంటిని. వెంటనే వల్లభదాసు ఇట్లనెను, అయ్యా, నేను జ్యోతిష్యుడను కూడా కాను. శ్రీ పీఠికాపురము పాండిత్య ప్రకర్ష కలిగిన వారికి పుట్టినిల్లు. సాక్షాత్తు సాంగ వేదార్థ సామ్రాట్టు అని పేరు పొందిన పండిత మల్లాది బాపన్నావధానులు గారు నివసించిన పుణ్యభూమి. వేదములు ఏ పరతత్వమును గురించి వర్ణించినప్పుడు నేతి నేతి అని అలసిపోయినవో ఆ పరతత్వమే శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించిన పుణ్యభూమియే శ్రీ పీఠికాపురము. శుష్క వేదాంతము అర్థములేని తర్క వితర్కములు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమును పొందించజాలవు. శ్రీవల్లభుల కరుణ పొందుటకు పాండిత్య ప్రకర్షల ఆవశ్యకతయే లేదు. పైగా పాండిత్య జనిత అహంకారము వలన వారి నుండి మనము ఎంతో దూరముగా విసిరివేయబడుదును. నిన్ను పొడిచిన కాకులు గత జన్మములో పీఠికాపురములో నివసించిన మహామహా పండితులు. వారు శ్రీవల్లభుల దివ్యతత్వమును గుర్తించలేక వారిని దత్తప్రభువుగా గమనించలేక జీవితమంతయును వ్యర్థము కావించుకునిది. వీరు వేదమును తలక్రిందుగా వప్పచెప్పగలరు, కాని ఫలితమేమి? క్రమము ఘన జట స్వాధ్యాయులు అను మాటలను పలుకుచూ వారు తమ అహంకారమును ప్రదర్శించుకునిది. వారు చనిపోయిన తరువాత స్వర్గలోకమునకు పోయిది. ఇంద్రుడు వారిని ఎంతగానో కొనియాడెను. ఆహా, మీరు క్రమాంతలు, మీరు ఘనాపాటి, మీరు జటి, ఓహో మీరు తర్క ప్రవీణులు, ఎంతటి భాగ్యము, ఎంతటి భాగ్యము! ఎన్ని వందల మార్లు, ఎన్ని వేల మార్లు వేదమును వల్లివేసియుండిరి! ఎంత పుణ్యము, ఎంత పుణ్యము! ఆ పుణ్య విశేషము చేతనే మీరు ఇంద్రలోకమునకు రాగలిగితిరి అని పొగడ్తలతో ముంచెత్తను. ఇంద్రలోకమందలి సమస్తములైన వారు వీరిని ఎంతగానో పొగిడిరి. అయితే వీరికి ఆకలిచే నకనకలాడెను. స్వర్గమున అమృతము లభించును, దాని వలన ఆకలి దప్పులు ఉండవు అని వీరు వినియుండిరి. వీరి బాధను ఎవరూ పట్టించుకొనకపోవుటచే దేవేంద్రుడినే స్వయముగా అడిగిరి. దానికి ఇంద్రుడు ఇట్లు సమాధానము చెప్పెను. వేదము ప్రభువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపము. ప్రభువు అనంతుడు, మరణరహితుడు. అందుచేత వేదములు కూడా అనంతములైనవి. సర్వధర్మములకును మూలము వేదములే. వేద పఠనము వలన మీరు ప్రభువును స్తుతించిరి. దానికి ప్రతిఫలముగా దేవతలమైన మేము మిమ్ములను ఎంతగానో స్తుతించుచున్నాము. లేకపోయినా ఇంద్రునంతటి వాని నుండి స్తుతింపబడుట సాధ్యమా? మీకు భోజనము కావలెనన్న మీరు ఇతరులకు భోజనము పెట్టి ఉండవలెను. ఒక గింజను మీరు దానము చేసిన దేవతలమైన మేము దానిని 1000 గింజలుగా చేసి ప్రతిఫలముగా మీకు ఇవ్వగలము. అసలు మీరు దానమే చేయనప్పుడు మేమేమి చేయగలము? మీరు వేదోచ్చారణ చేసినందువలన అనంత ఫలము కలిగినది. మీరు ఇంద్రలోకమున్నంత వరకును స్వేచ్ఛగా ఇందుండవచ్చును. ఆ తదుపరి మరొక లోకమునకు పోవచ్చును. ఈ రకముగా అనంతకాలము దాకా మీరు స్వేచ్ఛగా ఉండవచ్చును. ఇంద్రుని యొక్క ఈ వచనములు విని వారు సంకట పరిస్థితికి లోనైరి. ఆకలి దప్పికలతో నిరాహారముగా అనంతకాలము జీవించియుండుట దుర్భరమైన శిక్షయని వారికి తోచినది. ఇంద్రుడు ఇట్లు పలికెను. మీరు పవిత్రమైన పాదగయా క్షేత్రమునందు నివసించియున్న పితృదేవతలకు పిండోదకములు ఇచ్చునప్పుడును, ఆబ్ధీకములు పెట్టునప్పుడును శ్రద్ధారహితముగా చేసిరి. శ్రాద్ధకర్మలకు ఎంత ధనము ఖర్చైనది, ఎంతటి రుచికరములైన ఆహార పదార్థములను భుజించుచుంటిమి అను ధ్యాసలోనే ఉండిరి. అంతేగాని శ్రాద్ధకర్మలను చేయినప్పుడు ఉండవలసిన శ్రద్ధాభక్తులు లోపించినవి. దానితో వారికి ఉత్తమ గతులు ప్రాప్తించలేదు. మీ వారసులు కూడా ఇదే విధముగా చేయుచుండిరి. మా తల్లిదండ్రులు దీర్ఘకాలము జీవించిరి. ఆహా, ఎంత ఆహారము వృధాగా ఖర్చైనది, వారి వైద్య సదుపాయములకు ఎంత ధనము దుర్వ్యయమైనది అని చింతించు సంతానమును కలిగియుండిరి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మీ మధ్యనే అవతరించి తరుణోపాయమును చూపుచుండగా దుర్భాషలాడిరి, వ్యర్థ తర్క వితర్కములు చేసిరి. భగవానునికి చెప్పబడిన అన్ని రకములైన శుభలక్షణములు, సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము వంటి అవతార లక్షణములను స్పష్టముగా కనిపించుచుండగా శ్రీపాద శ్రీవల్లభులను దత్తావతారముగా గుర్తించలేని అంధులైరి. శ్రీపాద శ్రీవల్లభుల పవిత్ర నామోచ్చారణ చేత పవిత్రమైన శరీరము గల వ్యక్తి యొక్క రక్తమును పానము చేసిన తదుపరి ఉత్తమ గతులు కలుగునట్లును, అంతదనుక పితృదేవతారూపమైన వాయస రూపములో ఉండునట్లును నిర్ణయింపబడినది. అయ్యా, ఆ కారణము చేత వారు కాకులుగా జన్మించి పూర్వ పుణ్యవశమున మీ శరీరమునందలి రుధిరపానము చేసి సద్గతిని పొందిరి. నా ఎదురుగా ఉన్న వల్లభుదాసు సామాన్య వ్యక్తి కాదనియో, శ్రీపాదవల్లభుల కరుణ ఇతని మీద సంపూర్ణముగా కలదనియో గుర్తించితిని. శ్రీవల్లభదాసు ఇట్లు పలికెను. అయ్యా, మీ శరీరము నుండి వచ్చు వాసన చేత ఆకర్షింపబడిన సర్పములు నిన్ను కాటువేయుట చేత సద్గతిని పొందినవి. అయ్యా వల్లభదాసు మహాశయ, ఆ సంఘటన ఎందులకు జరుగవలసి వచ్చినది? ఈ రకముగా నా శరీరము కాకులకును, సర్పములకును, ఇతరమైన జీవజంతువులకును ఆహారముగా వినియోగింపబడినట్లయిన నాకు చాలా సంకటముగా ఉండును. ఎప్పుడు ఏ ప్రాణి నా మీద దాడి చేయునో అని చాలా భయముగా ఉన్నది అని అంటుంది. అందుకు వల్లభదాసు, అయ్యా, ఇదంతయును శ్రీవల్లభుల వారి వినోదభరితమైన లీల. అటువంటి భయమును చెందవలదు. ఇక మీదట ఇటువంటి ఉపద్రవములు జరుగవు. నీ పితృదేవతలలోని కొందరు శ్మశాన కాళికా సాధన చేసియుండిరి. ఆ సాధన ఫలితముగా అనిష్టులైన వారిని ఎందరనో వారు తమ మంత్ర ప్రభావము చేత చంపియుండిరి. చనిపోయిన వారిది సహజ మరణము కాని కారణము చేతను ప్రాణములు ఇచ్చిన వానికే ప్రాణములను తీయు అధికారము కూడా ఉండును గనుక అటువంటి అధికారము భగవంతునికి తప్ప మరెవ్వరికీ లేనందునను అసహజ మరణ కారణభూతులగుట వలన వారికి మహాపాపము కలిగినది. ఆ పాపవశమున సర్పజన్మం నెత్తినారు. అయితే వారి వంశములో నీవు జన్మించుట వలన ఆ స్వల్ప పుణ్యవశమున నీ రుధిరము వారికి కూడా కొంత సంబంధితమై ఉండుట వలన ఈ సంఘటన జరిగినది. వారికి ఉత్తమ గతులు లభించినవి. అయ్యా, బ్రాహ్మణుడు సత్యాన్వేషిగా ఉండవలెను, క్షత్రియుడు ధర్మమునకు బద్ధుడై ఉండవలెను, వైశ్యుడు వ్యవసాయమును గోవులను రక్షించుట క్రయ విక్రయాది కుశల వ్యవహారములను సలుపవలెను, కావున శాంతి స్వరూపుడై ఉండవలెను, శూద్రుడు ప్రేమస్వరూపుడై సేవలను సలుపవలెను. అయితే భగవదనుగ్రహ ప్రాప్తికి జాతి కుల ధనిక పేద భేదమేమియునూ ఉండదు. బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మమును పాటించి రాజు కావచ్చును, క్షత్రియుడు బ్రహ్మజ్ఞానమును అపేక్షించున్నప్పుడు బ్రాహ్మణ ధర్మమును అనుసరించవచ్చును, వైశ్యుడైన కుసుమశ్రేష్ఠి క్షత్రియ ధర్మమును పాటించి రాజరికము చేయలేదా? క్షత్రియ ధర్మానుసారము ఆత్మగౌరవమును పాటించు సందర్భములో తన వారితో సహా అగ్నికి ఆహుతి కాలేదా? మానవుడు ఏ కులములో జన్మించినను తను అనుసరించు ధర్మమును బట్టి కర్మలను సలుపవలెను. శత్రువును చంపుట బ్రాహ్మణ ధర్మ ప్రకారము దోషమైనది, క్షత్రియ ధర్మం ప్రకారము విహితమైనది. శత్రువును వంచన చేత జయించుట వైశ్యధర్మం ప్రకారము సబబైనది, ఘర్షణ చేత శత్రువును ఓడించుట శూద్ర ధర్మం ప్రకారము సబబైనది. నీవు బ్రాహ్మణుడవు, సత్యాన్వేషివి, కావున అహింస నీకు పరమధర్మము, కాని కషాయవానికి కాదు. మనము చేయు కర్మల వలన ఫలితము సక్రమముగా ఉండవలెనన్న మనము అనుసరించు ధర్మమునకు తగ్గట్టుగా ఉండవలెను. నీవు ప్రస్తుతము రోగగ్రస్తుడవు కనుక వైద్యుని వద్ద ఉండుట శ్రేయస్కరము, విహితము కనుక నా వద్దకు రప్పించబడితివి. నీవు చిన్నప్పుడు విష్ణుమూర్తి ధ్యాన శ్లోకమును పఠించుచూ వినోదముగా నీ తోటి వారితో వదరుచుండెడువాడవు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అను శ్లోకమునకు తప్పుడు అర్థమును వినోదము కోసము చెప్పెడివాడవు. శుక్లాంబరధరం అనగా తెల్లబట్టలను ధరించునది అనియు, విష్ణుం అనగా అంతటా ఉండునది అనియు, శశివర్ణం అనగా బూడిద రంగులో కూడినదనియు, చతుర్భుజం అనగా నాలుగు కాళ్లు కలిగినది అనియు, ప్రసన్నవదనం అనగా ఓండ్ర పెట్టినప్పుడు ప్రసన్నమైన ముఖము కలిగినదనియు, అటువంటి గాడిదను సర్వ విఘ్నమును శాంతించుటకు ధ్యానించుచున్నాను అని చెప్పెడివాడు. అయ్యా శంకరభట్టు, శ్రీదత్త ప్రభు బహు చమత్కారి. నీవు వినోదము కోసము చేసిన తప్పుడు పనులను కూడా ప్రభు తన విధానములో సరిదిద్దును. నిన్ను రజకులు తమ గాడిద మీద తీసుకుని వచ్చిరి. దుమ్ము ధూళితో నీవు బూడిద రంగులోనే ఉంటివి. నడవలేక నడవలేక ఒక్కొక్క పర్యాయము రెండు చేతులను నేలకు ఆంచి నడచి వచ్చితివి. నీవు సర్పముల బారి పడకుండా ఉండగలనని భావించి చతుర్భుజుడవై ఆయాసపడుతూ మేడి చెట్టు వద్దకు వచ్చినను గండమును తప్పించుకొనలేకపోతివి. బాధతో విరవెల్లాడకపోయిన ఎడల నీవు ప్రసన్నవదనుడవే. ఆఖరికి నీవు చర్మకారుల పల్లెకు చేర్చబడితివి. నిన్ను ఈ రకమైన దురవస్థల పాలు చేయుటలో శ్రీవల్లభుల వినోదముతో పాటు నీకు గుణపాఠమును నేర్పుటతో పాటు నీచ జన్మల నుండి వారికి విముక్తి కలిగించబడినది. నీవు వినోదముగా తోటి బాలులకు విష్ణు ధ్యాన శ్లోకమును చెప్పుచుండెడివాడవు. ఆఖరికి అంచెజుడనైన నాచేత ఉపదేశమును వినడి పరిస్థితికి వచ్చితివి. ఇప్పుడు నీవు ఇచ్చటనున్నావు. రేపు నీవు నీ సాటి కులస్థుల ఇంట ఉండవచ్చును. ఇప్పుడు జరిగిన ఈ సంఘటనను వారికి పొరపాటున చెప్పినను వారు నిన్ను తమ కులముల నుండి వెలివేయుదురు. కనుక శ్రీపాద శ్రీవల్లభులు మనలను ప్రతీక్షణము గమనిస్తూనే ఉంటారని తెలుసుకోవలసినది. శ్రీవల్లభదాసుని హితబోధతో నాలోని బ్రాహ్మణ అహంకారము తగ్గినది. వల్లభదాసు అంచెజుడన్న భావము పోయి అతడు కూడా నా రక్త సంబంధీకుడై అన్నంత సోదర ప్రేమ కలిగినది. వల్లభదాసు ఆతిథ్యమును స్వీకరించి రెండు మూడు రోజులు గడిచిన తరువాత నేను ఆ ఊరి నుండి బయలుదేరితిని. నేను చిదంబరం చేరుటకు ముందు విచిత్రపురం అను పట్టణములో విచిత్ర పరిస్థితుల్లో ఇరుక్కుని బయటపడితిని. శ్రీవల్లభుల అనుగ్రహ విశేషమును ఏమని వర్ణించగలను? నేను విచిత్రపురం అను గ్రామము నుండి కాలినడకన పోతూ ఉండగా వినయ విధేయతలతో కూడిన రాజభటులు నన్ను సమీపించిరి. అయ్యా, మీరు వైష్ణవులా శైవులా అని ప్రశ్నించిరి. శివకేశవ భేదమును పాటించని స్మార్తులమని చెప్పితిని. మేము శివకేశవులకు భేదమును పాటించని వారమైనను కాస్త శైవము వైపు మొగ్గుచూపెడి వారమనియు, ఆదిశంకరుల దక్షిణాంనాయ పీఠమైన శృంగేరి అందరి శంకరాచార్యుల వారు మాకు గురువులగుదురనియు చెప్పితిని. మీరు దయముంచి మా రాజుగారి వద్దకు రావలసినదని కోరివి. నేను వారిననుసరించి రాజదర్శనమునకు పోయితిని. దారి మధ్యలో సంభాషణ వశమున నాకు కొన్ని విచిత్ర విషయములు తెలిసినవి. ఆ రోజు బ్రాహ్మణులెవరైనా కనిపించి వారిని తన వద్దకు రమ్మని ఆహ్వానించును. అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అని ప్రశ్నను అడుగును. దానికి సంతృప్తికరముగా ఎవరునూ సమాధానము చెప్పువారు లేకపోయిరి. కొన్ని సంవత్సరములకు పూర్వము రాజునకు పుత్రసంతానము కలుగవలెనని యజ్ఞము చేసిరి. అదృష్టవశమున అతనికి పుత్రసంతానము కలిగినది. అయితే ఆనాటి నుండి బ్రాహ్మణులకు విచిత్ర కష్టములు ఎదురైనవి. రాజునకు జన్మించిన సంతానము దురదృష్టవశమున మూగవాడయ్యను. బ్రాహ్మణుల లోపభూయిష్టమైన యజ్ఞములు చేయుట వలనని తన కుమారుడు మూగవాడయ్యనని రాజు అభిప్రాయపడెను. శైవులైన బ్రాహ్మణులను నున్నగా గొండు గొరిగించి వైష్ణవనామములను ముఖమున పెట్టించి గాడిదపై పెట్టి ఊరేగించెను. వైష్ణవులైన బ్రాహ్మణులను నున్నగా గుండు గొరిగించి విభూతిరేఖలు ముఖమున పెట్టించి గాడిదపై ఊరేగించెను. ఈ పరిస్థితి శైవులకును వైష్ణవులకును కూడా సంకటప్రాయమయ్యను. రాజు ఉన్నట్లుండి వింతగా ప్రవర్తింపసాగెను. బ్రాహ్మణులను పిలిచి తోటకూరదానము చేయసాగెను. సాగుభూమిలో అధిక విస్తీర్ణములో తోటకూర పండించునట్లు ఆజ్ఞాపించెను. సుంకములో సగభాగము తోటకూర రూపములో వసూలు చేయబడుచుండెను. బండ్ల కొరది తోటకూర కోటలో జమ చేయబడుచుండెను. బ్రాహ్మణులకు తినలేనంత తోటకూర దానము చేయబడుచుండెను. తోటకూరను వండుకొని తినిన తరువాత వారికి ఎప్పుడు అల్పాహారము కావలసినను పచ్చి తోటకూరనో వండిన తోటకూరనో తినవలసి వచ్చేది. అన్నము వండుకొని తింటయు తక్కిన వంటకములను భుజించుటయు బ్రాహ్మణులకు నిషేధింపబడెను. బ్రాహ్మణులు మాత్రము ఏమి చేయగలరు? తర్కములో పండితులమనియు వేదాంతములో పండితులమనియు పురాణేతిహాసములలో పండితులమనియు విరవీగిడి బ్రాహ్మణులు అందరూ తమ అహంకారమును విడిచి మౌనముగా తమ దురవస్థను బాపుమని దైవమును దీనముగా ప్రార్థించుచుండిరి. బ్రాహ్మణులందరిలోనూ ఒక దత్తభక్తుడు దత్తోపాసకుడు ఉండెను. శ్రీ దత్తాత్రేయుడు స్మరణమాత్రమున ప్రసన్నుడగుననియు తమ దురవస్థను శ్రీప్రభువే బాపగలడనియూ చెప్పెను. అందుచేత బ్రాహ్మణులందరూ మండల దీక్షను పూని శ్రీ దత్తాత్రేయుల వారిని ఆరాధించసాగిరి. తన కుమారుడు మూగవాడగుట వలన మూగ భాషను రాజు ప్రోత్సహించవలనని తలచెను. తన రాజగురువును చూచి మూగ భాషపై గ్రంథము వ్రాయమని ఆదేశించెను. ఆ రాజగురువు గతములో చాలా గర్విష్ఠిగా నుండెను. ప్రస్తుతము అతడు దయనీయమైన పరిస్థితిలో నుండెను. రాజగురువు మూగ భాషపై విస్తృత పరిశోధనలు చేయసాగెను. శంకరభట్టు మహారాజు సంవాదము. నన్ను రాజసముఖమున నిలువబెట్టిరి. నాకు ముచ్చెమటలు పోయిచుండెను. శ్రీపాద శ్రీవల్లభులు నన్ను ఎంతటి పరీక్ష చేయుచుంటిరి? శ్రీపాదుల నామమును మనస్సులో అవిశ్రాంతముగా జపించుకొనిచుంటిని. నాలో గతములో ఎన్నడూ లేని ధైర్యము కలుగసాగిను. నన్ను రాజు అందరినీ ప్రశ్నించినట్లే నన్ను కూడా అంతకు ఇంత అయినా ఇంతకు ఎంత అగును అని ప్రశ్నించెను. ఇంతకు ఇంతే అని గంభీరముగా బదులిచ్చితిని. రాజు విభ్రాంతుడాయెను. రాజు ఈ విధముగా వచించెను: మహాత్మా, మీరు చాలా గొప్పవారు. మీ దర్శన భాగ్యము చేత నేను ధన్యుడనైతిని. నాకు ఈ మధ్యనే పూర్వజన్మ జ్ఞానము మేల్కొనినది. నేను గత జన్మలో బహుబీదవాడినైన బ్రాహ్మణుడను. నా ఇంటిలో తోటకూరను పెంచుచుంటిని. అడిగిన వారికి లేదనకుండా తోటకూరను దానము చేసేవాడను. తోటకూర దానము పొందిన బ్రాహ్మణులు నాకంటే ధనికులు. అన్నపానములు లోటు లేని వారు. వారు నా నుండి దానమును పొందుటయే కాని నాకు ఏనాడూ సహకరించలేదు, దయచూపలేదు. ఆబ్ధీకములకు గాని వివాహములకు గాని నన్ను వారి తరపున పంపినప్పుడు విశేషముగా దక్షిణలు సంభావనలు వచ్చెడివి. 100 వంతులలో 1 వంతు మాత్రమే నాకిచ్చి 99 వంతులు వారే స్వీకరించెడివారు. శమనాది ఫలితం వారిది అన్నట్లుగా ఉండెడిది. పైగా నా ఇంటి నుండి తోటకూరను ఉచితముగా పొందెడివారు. నేను కటిక దరిద్రమునే అనుభవిస్తూ తోటకూరను మాత్రం యథావిధిగా దానము చేస్తూనే ఉండేవాడను. ఆ బ్రాహ్మణులు తోటకూర ఎంతో రుచిగానున్నదనియూ ప్రతిరోజు తినుట వలన హాని ఏమీయూ జరుగదనియూ చెప్పుచుండి. కాలచక్రము గిర్రున తిరిగినది. నేను కటిక దరిద్ర స్థితిలో ఉండి కూడా తోటకూర దానము చేయుట వలన రాజుగా జన్మించి తిని నా వద్ద తోటకూర దానము తీసుకున్న బ్రాహ్మణులు నారాజ్యములోనే బ్రాహ్మణులుగా జన్మించిరి. నేను వారికంటే ఎన్నో రెట్లు ధనవంతుడుగను శ్రేష్ఠుడుగను జన్మించి తిని తోటకూర దానము చేయుట వలన రాజైతిని గదా. మరి ఇప్పుడు అప్పటికంటే ఎన్నో రెట్లు బండ్ల కొలది తోటకూర దానము చేయుచున్నాను కదా. ఈ దానమునకు ప్రతిఫలముగా నేను పొందబోవు మహోన్నత స్థితి ఏమిటి? అని ఈ వింత ప్రశ్నను వేసితిని. మీరు మాత్రమే దానికి సరైన సమాధానము చెప్పితిరి అని ముగించెను. నేను, రాజా, పూర్వజన్మలోని పరిస్థితుల దృష్ట్యా మీ వద్దనున్న తోటకూర ఎంతో విలువైనది. అయితే ప్రస్తుతము మీరున్న స్థితి దృష్ట్యా అది చాలా అల్పమైనది. మణులు, రత్నములు, బంగారము వంటివి ఈ స్థితిలో దానమునకు తగినవి. అందువలన ఈ స్థితిలో తోటకూర ఎంత దానము చేసినా అందుకు 100 రెట్లు తోటకూర మీకు లభించును కాని అంతకంటే మరేమీ రాదు. నా మాటలకు రాజు ఎంతో సంతోషించెను. నేను యథాలాపముగా ఇచ్చిన జవాబునకు రాజు తన స్వీయ పూర్వజన్మ కారణము తెలుపుట నా మనస్సునకు ఊరట కలిగించినది. శ్రీచరణుల కృపా విశేషమున గాడిదను అధిరోహించడి గండము తప్పినదని భావించితిని. శుక్లాంబరధరం విష్ణుం అను పవిత్ర శ్లోకమునకు తప్పుడు అర్థము వినోదము కోసము చిన్నప్పుడు చెప్పిన దానికి ఇదివరకే గాడిదను అధిరోహించుట జరిగినది. ఇప్పుడు చాలా అవమానకర పరిస్థితిలో గాడిదనెక్కడి గండము తప్పించినందులకు శ్రీపాదుల వారికి మనస్సులోనే నమస్సులు అర్పించి తిని. ఇక 2వ పరీక్ష ప్రారంభమాయెను. రాజునకు అత్యంత ప్రియమైన మూగ భాషలో పరీక్ష మొదలాయెను. రాజగురువులు నన్ను పరీక్షించుట మొదలిడివి. రాజగురువులు తమ వేళ్లను చూపుచూ 1, 2 అని సైగలతో ప్రశ్నించిరి. నీవు ఒక్కడవే వచ్చుచున్నావా లేక మరొకరు ఎవరైనా తోడున్నారా అను అర్థములో రాజగురువులు అడుగుచున్నారని అనుకుని ఒక్కడనే వచ్చితినని ఒక వేలు చూపించుచూ సైగలతో ఉత్తరమిచ్చి తిని. తదుపరి వారు 3 వేళ్లను చూపిరి. 3 సంఖ్య నాకు దత్తాత్రేయుల వారిని స్ఫురింపజేసినది. మీరు దత్తభక్తులా అని ప్రశ్నించితిరనుకుంటుని. భక్తి అనునది గుప్తముగా ఉండవలసినదని భావించి పిడికిలిని బిగించి చూపి ఇది రహస్యమైన విషయమనియు అది హృదయాంతరంగమునందరి విషయమని తెలియజేసితిని. దానికి రాజగురువులు తీయటి తినుబండారములు బ్రతిమాలు ధోరణిలో సైగలతో ఇవ్వబోయిది. నేను అది వలదని వారించుచూ నా వద్దనున్న అటుకుల మూటను చూపి అందుండి కొన్ని అటుకులను తీసి వారికిచ్చి తిని. నాకు తీయటి తినుబండారముల కంటే అటుకులయందు ఇష్టము ఎక్కువనియూ మీరు కూడా వీటి రుచిని తెలుసుకోవచ్చుననియూ నా భావం. అప్పుడు రాజగురువులు ఉదాత్త స్వరముతో, రాజా, ఇతడు గొప్ప పండితుడు, వేద వేదాంగములను ఆపోసిన పట్టిన మహాపండితుడని తెలియచున్నది. ఈతడు మూగ భాషలో కూడా మహాపండితుడని శ్లాఘించెను. నాకంతయును అయోమయముగానున్నది. రాజగురువు ఇట్లు పలికెను, రాజా, శివకేశవులను వారు ఇద్దరున్నారు కదా, వారిద్దరూ ఒకటేనా వేరువేరా అని ప్రశ్నించితిని. ఒకవేళ చూపుచూ ఇతడు వారిద్దరూ ఒకటేనని తెలియజేశెను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను 3 ఉన్నారు కదా అని 3 వేళ్లను చూపితిని. అందులకు ఇతడు తన ముష్టి బిగించి ఒకే చేతికి 5 వేళ్లు ఉన్నను అవి సమిష్టిగాలేవా అని ఎదురు ప్రశ్నించెను. నన్ను తమ శిష్యునిగా స్వీకరించవలసినదని మధుర పదార్థములను ఇవ్వబోతిని. తనకు అటువంటి శిష్య ప్రశిష్యుల గోల ఏమీ లేదనియూ కుచేలుని వలె తను సంతుష్టితో జీవించే వ్యక్తిననియూ తెలియజేయుచు నా అభ్యర్థనను కాదని తన వద్దనున్న అటుకులను నాకిచ్చెను అని తెలియజేశాను. నేను దిగ్భ్రాంతుడనైతిని. ఆహా, లోకములోని మనస్సులు, వాటి ఆలోచనలు, అర్థము చేసుకుని పద్ధతులు ఎంత విభిన్నమైనవని ఆశ్చర్యపోతిని. ఇంకా 3వ పరీక్ష, ఆఖరి పరీక్ష. రాజగురు చమకములోని పనసలను చదువుచూ వాటి అర్థమును వివరించమనెను. శ్రీవల్లభులను తలుచుకొని నాకు తోచిన రీతిగా వ్యాఖ్యానించి తిని. అయితే నా వ్యాఖ్యానము సభలోని పండితులను ఎంతగానో అలరించినది. నేనిట్లు వ్యాఖ్యానించి తిని. ఏకాచమే అనగా 1, త్రిస్రష్టమే అనగా 1కి 3 కలిపి వర్గమూలము కనుగొనగా 2, పంచచమే అనగా 4నకు 5 కలుపగా 9 వచ్చును. దాని వర్గమూలము 3 అగును. సప్తచమే అనగా ఇందాక వచ్చిన 9కి 7 కలుపగా 16 వచ్చును. దాని వర్గమూలము 4. నవచమే అనగా ఇందాక వచ్చిన 16కు 9 కలుపగా 25 వచ్చును. దాని వర్గమూలము 5. ఏకాదశచమే అనగా ఇందాక వచ్చిన 25నకు 11 కలుపగా వచ్చిన 36నకు వర్గమూలము 6. త్రయోదశచమే అనగా 36నకు 13 కలిపి వర్గమూలము కనుగొన్న 7 వచ్చును. పంచదశచమే అనగా 49కి 15 కలిపిన 64 వచ్చును. దాని వర్గమూలము 8. సప్తదశచమే అనగా 64నకు 17 కలిపిన 81 వచ్చును. దాని వర్గమూలము 9. నవదశచమే అనగా 81కి 19 కలుపగా 100 వచ్చును. దాని వర్గమూలము 10. ఏకవింశతిశ్చమే అనగా వందకు 21 కలుపగా 121 వచ్చును. దాని వర్గమూలము 11. త్రయోలింశతిశ్చమే అనగా 121కి 23 కలుపగా 144 వచ్చును. దాని వర్గమూలం 12. పంచవింశతిశ్చమే అనగా 144కి 25 కలుపగా 169 వచ్చును. దాని వర్గమూలము 13. సప్తవింశతిశ్చమే అనగా 169కి 27 కలుపగా 196 వచ్చును. దాని వర్గమూలము 14. నవవింశతిశ్చమే అనగా 196కి 29 కలుపగా 225 వచ్చును. దాని వర్గమూలము 15. ఏకత్రింశతిశ్చదు అనగా 225కి 31 కలుపగా 256 వచ్చును. దాని వర్గమూలం 16. త్రయోవింశతిశ్చమే అనగా 256కి 33 కలుపగా 289 వచ్చును. దాని వర్గమూలం 17. పంచవింశతిశ్చమే అనగా 289కి 35 కలుపగా 324 వచ్చును. దాని వర్గమూలము 18. సప్తత్రింశతిశ్చమే అనగా 324కి 37 కలుపగా 361 వచ్చును. దానికి వర్గమూలము 19. నవవింశతిశ్చమే అనగా 361కి 39 కలుపగా 400 వచ్చును. దాని వర్గమూలం 20. నా వ్యాఖ్యానము నాకే ఆశ్చర్యముగా తోచినది. నేనిట్లు వచించితిని, ఇది అంతయును సృష్టి పరమాణువుల యొక్క రహస్యము. ఇది కాణాద మహర్షికి తెలియును. పరమాణువుల సూక్ష్మ కణముల సంఖ్యాభేదమును బట్టి వివిధ ధాతువులు ఏర్పడును. శ్రీవల్లభుల కృపా విశేషము వలన విచిత్రపురం నుండి విచిత్రముగా బయటపడితిని. శ్రీపాద శ్రీవల్లభుల వారికి జయము జయము.
దిగంబరా 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 దిగంబరా.